ఒకసారి కృష్ణుడు పాండవుల దగ్గరకు వచ్చాడు అరణ్యవాసం చేస్తున్నప్పుడు. వాళ్ళు, మేము చాలా కష్టాలు పడుతున్నాం, నలిగిపోతున్నాం, ఎప్పటికైనా ఈ కష్టములలోంచి బయటపడతామా అని ఏడ్చారట. ఒకనాడే మును ఆపదలకు విడుమరగాంచి విప్రుల చుట్టల పెట్టుకొని సుఖముండనో పుదుముకో ఇప్పాటెందు కలదే ఉర్విజనులకు అంటాడు పాపం ధర్మరాజు. తిక్కన గారి అందమైన పద్యం ఇది. ఎప్పటికైనా ఈ కష్టాల్లోంచి బయటపడతామా, ఈ బ్రాహ్మణుల్ని చుట్టాలని అందరినీ కూడా పెట్టుకుని వాళ్ళకి అన్నం పెడుతూ వాళ్ళకి దాన ధర్మాలు చేస్తూ సుఖంగా ఉండగలమా, భూలోకంలో మానవులకు ఇటువంటి కష్టాలు అసలు వస్తాయా, రాజ్యం విడిచిపెట్టి బంధువుల్ని విడిచిపెట్టి అడవుల్లో జంతువుల్లో జంతువులం పక్షుల్లో పక్షులమై బతుకుతున్నాం అని బాధపడితే అప్పుడు కృష్ణుడు ప్రతి జీవికి ఎప్పుడో ఒకప్పుడు సుఖము కష్టము వస్తాయి, ఓ పాండవాత్మతుల్లారా మీరేం భయపడకండి, కాలం కలిసి రానప్పుడు ఎంత గొప్పవాడైనా కష్టాలు అనుభవిస్తాడు, కాలమే సుఖమిస్తుంది, కాలమే కష్టమిస్తుంది, కర్మవశం వల్ల కాలం ఇచ్చే కష్టాలు అనుభవించాలి. ఏం మహానుభావులు మాత్రం చివాట్లు తినడం లేదా, మిమ్మల్ని దుర్యోధనుడు తిట్టాడు, ద్రౌపదిని తిట్టాడు, నోటికొచ్చినట్లు మాట్లాడారు, ఈ మొగుళ్ళను వదిలిపెట్టి దుర్యోధనుడిని వరించు అని నీచుడు కర్ణుడు మిమ్మల్ని అనడానికి గల కారణం కాలప్రభావం అన్నాడే. ఇప్పుడు ఆలోచించండి, అసలు ద్రౌపది లాంటి పతివ్రతకు అలాంటి కష్టం వచ్చిందండి పాపం, ఇన్ని వాగుళ్ళు వాగారండి దుర్యోధనాదులు, చీరలు ఎవరన్నా అసలు ఒలుస్తారా, ఎంత పాపాత్ముడైనా అవతలవాడి మీద ఎంత కసున్నా ఒక పబ్లిక్ సభాస్థలంలో చీరలు ఒలవడమా, తొడ మీద కూర్చో అని ఆ నీచుడు పలకడమా, కర్ణుడు ఈ మొగుళ్ళుతో ఏం పని, ఈ మొగుళ్ళను వరించండమా, ఇటువంటి దాన్ని విని సహించారు పాపం పాండవులు ధర్మరాజు కోసం. అసలు అప్పుడే నరికి అవతల పారేయలేడు, ఒక క్షణం కొంచెం కోపం వచ్చినటువంటి భీముణ్ణి అని వదిలేసి ఉంటే ధర్మరాజు 5 నిమిషాల్లో అక్కడ వాళ్ళందరినీ తలకాయలు పగలగొట్టి, కొబ్బరికాయ పగలగొట్టి పగలగొట్టేసేవాడే. తెలిసినా ఏం చేస్తాం కాలం వల్ల, ఆయన పాపం ధర్మరాజు మాట కాదని లేక కట్టుబడిపోయాడు. కాబట్టి వాళ్ళే అని కష్టాలు పడితే ఈ కలియుగంలో చిన్న చితక కష్టం వచ్చి మనం ఎందుకు బాధపడ్డాం, మన పురాణానికి ఎవడో దిక్కుమాలాడు డిసలైక్ కొడితేనో కామెంట్ కొడితేనో మనం ఎందుకు భయపడ్డాం, దుర్యోధనులు లాంటి వాళ్ళు ఉంటారని గ్రహించండి అంతే, మనం ధర్మరాజులు లాంటి వాళ్ళం కాబట్టి వాళ్ళ గురించి పెద్ద ఏం పట్టించుకోకండి. ఈ నీచుల కామెంట్లు మిమ్మల్ని ఏమీ చెయ్యవు, మీరు బయటికి వెళ్ళాక అయ్యో వాడు తిట్టాడండి ఆఫీసులో అలా అన్నాడండి అని ఏం బెంగపెట్టుకోకండి. ఈ బోడి వ్యక్తులు మిమ్మల్ని ఏమన్నా మీకేమీ ఒరగదు, మీకు వచ్చే నష్టం లేదు, మీరు దర్జాగా భాగవతాన్ని వినండి, భగవత్ కథలు వినండి, భగవన్నామం చెయ్యండి, మీ వెంట భగవంతుడు ఉంటాడు. అందుకని శ్రీకృష్ణుడు మీకు మంచి రోజులు వస్తున్నాయి, ఇప్పుడు ఎలాగో మీరు తీర్థయాత్రలకు బయలుదేరారు, మీరంతా కలిసి ఈ అడవుల్లో తిరుగుతూ శ్రీ వెంకటాద్రికి చేరండి. వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన ఈ శ్లోకం స్కాంద పురాణంలో వైష్ణవఖండంలో అది. వెంకటాచలముతో సమానమైన క్షేత్రం బ్రహ్మాండంలో మరొకటి లేదు. అక్కడికి వెళ్ళి పరమపావన తీర్థాలున్నాయి, అక్కడ స్నానం చెయ్యండి. స్నాన పాన జపం కుర్యాత్, స్నానము పానం అంటే నీళ్లు తాగడం, జపము చెయ్యండి, స్నానం చెయ్యండి, అక్కడ నీరు ఆచమనం పేరుతో తాగండి, అక్కడ జపం చెయ్యండి, మీ పాపాలు హరిస్తాయి, మీకు శుభాలు కలుగుతాయి అని కృష్ణుడు వాళ్ళని వెంకటాద్రి పంపాడు. అప్పుడు పాండవులు ఏం చేశారు, వృషభస్థే రవౌ రాధే ద్వాదశ్యాం రవివాసరే శుక్లే వాప్యథవా కృష్ణే పక్షే భౌమ సమన్వితే. కొండ మీదకు వచ్చారు, వాళ్ళ అదృష్టవశాత్తు కృష్ణుడు వాళ్ళు ఎప్పుడు స్నానము చేస్తే ఆ కొండ మీద ఎక్కువ సులభమైన భగవద్ అనుగ్రహం లభిస్తుందో, సులభంగా భగవద్ అనుగ్రహం లభిస్తుందో, సులభంగా భగవంతుడి కటాక్షం లభిస్తుందో చెప్పాడు. వృషభస్థే రవౌ, సూర్యుడు వృషభ రాశిలో ప్రవేశించినప్పుడు, మనకి తమిళులకి ఓ తేడా ఉందండి, మనది చాంద్రమానం, తమిళులది సూర్యమానం, అందుకే సౌరమానం. సూర్యుడు మేషరాశిలో ప్రవేశిస్తే వాళ్ళు దాన్ని మేషమాసము అంటారు, సూర్యుడు వృషభ రాశిలో ప్రవేశిస్తే వృషభ మాసము అంటారు. ఇలా 12 రాశులలో సూర్యుడు ప్రవేశించినప్పుడు 12 మాసాలు వస్తాయి, అందుకే వాళ్ళది మకరమాసం, ధనుర్మాసం, మీనమాసం. మకర రాశిలోకి గనక సూర్యుడు ప్రవేశిస్తే మకర మాసం, అదే ధనురాశిలో ప్రవేశిస్తే ధనుర్మాసం. అందుకే ధనుర్మాస నియమాలు వాళ్ళు పాటిస్తారు. కాబట్టి వాళ్ళవన్నీ రాశుల యొక్క మాసాలు, మనవలా కాదు. చంద్రుడు పూర్ణిమ నాడు ఏ నక్షత్రంలో ప్రవేశిస్తున్నాడో ఆ నక్షత్రం పేరు మాసానికి వస్తుంది. అందుకని మనది చాంద్రమానం. ఉదాహరణకి చిత్త అని ఒక నక్షత్రం ఉన్నది. ఈ చిత్ర అనే నక్షత్రం పూర్ణిమ నాడు ఉందనుకోండి, పూర్ణిమ నాడు చిత్ర ఉంటే అందులో చంద్రుడు ప్రవేశించాడు గనక, పూర్ణిమ నాడు చంద్రుడు అందులో ఉన్నాడు గనక చైత్రమాసం అనమాట ఆ మాసం. విశాఖ నక్షత్రంలో పూర్ణిమ నాడు చంద్రుడు ప్రవేశిస్తాడు గనక అది వైశాఖ మాసం. అంటే పూర్ణిమ నాడు విశాఖ ఉంటే అది వైశాఖ మాసం. జ్యేష్ఠ నక్షత్రం పూర్ణిమ నాడు వస్తే జ్యేష్ఠమాసం. పూర్వాషాఢ లేక ఉత్తరాషాఢ పూర్ణిమ నాడు ఉంటే ఆషాఢమాసం. శ్రవణం అనే నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే శ్రవణమాసం. పూర్వభాద్ర లేక ఉత్తరాభాద్ర అనే నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే అది భాద్రపద మాసం. సరే, ఇలా వచ్చాయన్నమాట మనకి. అలాగే అశ్విని నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే అశ్వయుజం, అశ్వయుక్కు కనుక అశ్వయుజ మాసం అది. కృత్తిక అనే నక్షత్రంలో పూర్ణిమ ఉంటే, పూర్ణిమ నాడు కృత్తిక నక్షత్రం ఉంటే కార్తీక మాసం. అందుకే కార్తీకం అనకూడదు, కార్తీక మాసం అనాలి. ఈ విధంగా మన మాసాలు వచ్చాయి. మృగశీర్షలో పూర్ణిమ ఉంటే మార్గశీర్ష. ఇంక మీకు వేరేం చెప్పకలేదు. పుష్యం ఉంటే పుష్యమాసం. మఖ నక్షత్రంలో పూర్ణిమ ఉంటే అది మాఘమాసం. ఉత్తర ఫల్గుని లేక పూర్వ ఫల్గుని, పుబ్బ ఉత్తర ఈ రెండింటిలో ఏదో ఒక నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే అది ఫాల్గుణ మాసం. మనది చాంద్రం, వాళ్ళదేమో సౌరమ. అందుకని ఇక్కడ ఏం చేశారు, వృషభ రాశిలోకి సూర్యుడు ప్రవేశించినప్పుడు కానీ లేదా రాధే, రాధ అంటే విశాఖ నక్షత్రం, విశాఖ నక్షత్రంలో చంద్రుడు ప్రవేశిస్తే అంటే వైశాఖ మాస పూర్ణిమ అన్నమాట ఆనాడు కానీ, లేక ద్వాదశితో కూడిన ఆదివారం, ద్వాదశి భానువారం నాడు కానీ, శుక్లపక్షం కానీ కృష్ణపక్షంలో కానీ ఏ పక్షంలో అయినా కుజునితో కలిసి ఉన్నప్పుడు, అనగా శుక్లపక్షపు మంగళవారం లేక కృష్ణపక్షపు మంగళవారం. ఈ రోజులలో కొండ మీద ఒక తీర్థం ఉన్నది, ఆ తీర్థంలో స్నానం చేస్తే వాళ్ళు పరమ పుణ్యాత్ములు అవుతారు. ఇంతకీ ఆ తీర్థమే పాండవ తీర్థం. పాండవులు కొండ మీదకి వెళ్ళి ఈ తిథులలో అక్కడ స్నానం చేశారట. స్నానం చేయడం కోసం వాళ్ళు ఒక కుండము తవ్వుకున్నారట వాళ్ళే. ఆ కుండం క్రమంగా పాండవుల యొక్క పేరు మీదుగా పాండవ తీర్థం అయ్యింది. ఆ తీర్థం పరమ పవిత్రమైనది. వాళ్ళు అందులో స్నానం చేయగానే కొండ మీదకు వచ్చి వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి తీర్థంలో స్నానం చేయగానే వాళ్ళ పాపాలు పోయాయి. ఆ ప్రభావం వల్లే తర్వాత వాళ్ళు యుద్ధంలో విజయం పొందారని కృష్ణుడు స్వయంగా చెప్పాడు వెంకటాచల మహాత్మ్యంలో. ఇప్పుడు మళ్ళీ మీకు చెబుతున్నాను, పాండవులు స్నానం చేసిన ఆ తీర్థమే ఈనాడు పాండవ తీర్థం అని పిలువబడుతున్నది. అందులో సూర్యుడు వృషభ రాశిలో ఉన్నప్పుడు, చంద్రుడు విశాఖ నక్షత్రంలో ఉన్నప్పుడు, ఆదివారం ద్వాదశి వచ్చినప్పుడు, కుజుడు శుక్ల కృష్ణ పక్షాలలో ఉన్నప్పుడు, వీటిల్లో ఎప్పుడైనా అక్కడ స్నానం చేస్తే మన కోటి జన్మల పాపాలు తొలగిపోతాయి. మీరు ఏ రంగంలో అడుగు పెట్టినా విజయం పొందుతారు. ఒక ఆయన కోర్టు కేసులో నలిగిపోతున్నాడు. నేను చెప్పినటువంటి రోజుల్లో ఏదో ఓ రోజు మిగతావన్నీ పక్కన పెట్టండి, కనీసం ద్వాదశి ఆదివారం వచ్చినప్పుడు ఆ మాత్రం తెలుసుకుని వెళ్ళలేమా? విశాఖ చంద్రుడు కలిసి ఉన్నప్పుడు వెళ్ళలేమా? వెళ్ళగలం. తెలుసుకుని వెళ్ళి స్నానం చేశామంటే కోర్టులో గ్యారంటీగా విజయం లభిస్తుంది. పరీక్షల్లోకి విజయం పొందాలనుకున్నప్పుడు, అంటే రేపు రాబోతున్నాయి పరీక్షలు, అందులో విజయం పొంది తీరాలి, ఏమైనా గ్రాండ్ సక్సెస్ రావాలనుకుంటే ఈ కాలంలో అక్కడికి వెళ్ళి ఆ పాండవ తీర్థంలో స్నానం చేయండి, విజయం వచ్చి తీరుతుంది. ముందుగానే చెయ్యాలి, అప్పటికప్పుడు లేటెస్ట్గా కాకుండా, మరీ లేటుగా కాకుండా. తెల్లారితే పరీక్షలుగా అక్కడికి పరిగెత్తికెడితే కష్టం కదా, పరీక్ష ఎగిరిపోతుంది. ఓ 2 నెలల ముందో 3 నెలల ముందో వెళ్ళి స్నానం చేస్తే ఆ పరీక్షల్లో విజయం పొందుతాం. ఇలా ఒకటి కాదు, అన్ని రంగాలలోనూ విజయం ఇచ్చేటటువంటి తీర్థం పాండవ తీర్థం. అక్కడ స్నానం చేశాకే ధర్మరాజు గారి కల వచ్చిందిట. కలలో శ్రీహరి ప్రత్యక్షమై మీరు శీఘ్రకాలములో కేవలం 3 సంవత్సరములలోపు విజయం పొందుతారన్నాడు. అన్నట్టుగానే ఆ తర్వాత 2 ఏళ్లకి అరణ్యవాసం అయిపోయింది, తర్వాత 7 ఏళ్లది అజ్ఞాతవాసం పూర్తయింది, వాళ్ళకి విజయం లభించింది. ఇప్పటికీ ఆ పాండవ తీర్థం పైన ఉన్నది. ఇది కాకుండా ఇంకా జరాహరాద తీర్థాలు చాలా ఉన్నాయి. ముసలితనాన్ని తొలగించే తీర్థాలు, రోగాలు తొలగించే తీర్థములు వంటి తీర్థములు ఆ కొండ మీద చాలా ఉన్నాయి అని చెప్పగా, ఎంత విన్నా నా మనస్సు ఇంకా 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 ఏదో వినాలనిపిస్తున్నది. కాబట్టి పుష్కరిణి తీర్థ మహిమ ఇంకా వివరించమన్నాడు సౌనకుడు. అయితే చెబుతున్నాను వినం, తెలిసి కాని తెలియక కాని మానవుడు నిరంతరం చేసే మహాదోషములను తొలగించి ఆనందం ప్రసాదించే తీర్థం స్వామి పుష్కరిణి. ఈ స్వామి పుష్కరిణి యొక్క దివ్య మహిమ నీకు వివరిస్తున్నాను. ఒకప్పుడు చంద్రవంశంలో నందుడు అని ఒక రాజు పుట్టాడు. చంద్రవంశం వాడు ఆయన. ఆయన ధర్మాత్ముడు. ఆయన ధర్మాత్ముడే కానీ దురదృష్టవశాత్తు ఆయనకి పనికి మళ్ళీ కొడుకోడు పుట్టాడట. అదేంటో తెలియదండి, తండ్రులు గొప్పవాళ్ళు అయితే పిల్లలు గొప్పవాళ్ళు కారు కొన్ని చోట్ల. తండ్రి పనికి మళ్ళీ అడిగితే కుర్రాడు గొప్పవాడు అవుతూ ఉంటాడు. తండ్రి పిసిడి కొట్టయితే కొడుకేమో వెచ్చలుడిగా ఖర్చు పెట్టి దానం చేసేవాడు అవుతాడు. ఏమిటో భగవన్ లేరా, హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడు లాంటి వాళ్ళు పుడతారు. మాట వరసకు కూడా రూపాయి తీసి ఖర్చు పెట్టని ఒట్టి పిసిరి కొట్టు తండ్రిని ఒక ఆయన చూశాను నేను. ఇక వాళ్ళ అబ్బాయి చేతికి ఎముక లేకుండా దానం చేసేవాడు. నా క్లాస్మేట్ కూడా అబ్బాయి, నేను ఆశ్చర్యపోయేవాడు అనమాట. మీ నాన్నకి తెలిస్తే చంపేస్తాడంటే అందుకేగా మా నాన్నకి తెలియకుండా ఇచ్చేస్తున్నాను గురువుగారు అనేవాడు. వాడు నా కోసం, నాకు ఆ రోజుల్లో చిన్నప్పుడు పంచదార నేతితో తయారు చేసినటువంటి అవి గవ్వలను ఉండేవి, అవి చేసి పట్టుకొచ్చేవాడు పాపం. నిజం చెప్పమంటారా, ఇప్పుడు ఆ కుర్రవాడు మంచి ఐశ్వర్యం పొందాడు. అంటే కొంతమంది పేర్లు చెప్పకూడదు, శాస్త్ర ప్రకారంగా వాడు చెప్పొద్దన్నారు కాబట్టి చెప్పట్లేదు. నా వయస్సు వాడు, నా క్లాస్మేట్, భగవంతుడు అతను అనుగ్రహించాడు. ఇప్పుడు హైదరాబాదులో బ్రహ్మాండమైన భవనం కట్టుకుని సుఖంగా బతుకుతున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో మిత్రమా గురుమిత్రమా, నన్ను గురువు అని పిలుస్తాడు కనుక గురుమిత్రమా, నా పేరు మాత్రం ఎక్కడ చెప్పొద్దు. చిన్నప్పుడు నేను నీకు ఏదో అవి పెట్టాను ఇవి పెట్టానని చెబితే జనమంతా నా వెంటబడతారు, మా నాన్న పరుగు పోతుంది. అది గొడవ అక్కడ. వాళ్ళ నాన్న పిసిరు కొట్టిన విషయం వెళ్ళి రాకూడదు నీ పాపం కోరాడు. ఎంతవాడికైనా తండ్రి అంటే ప్రేమ ఉంటుంది కదా, అందుకని వాళ్ళ నాన్నని పిసిరు కొట్టని దుర్మార్గుడని అంటే తట్టుకోలేరు కదా, అందుకని పాపం చెప్పద్దు అండవల్ల చెప్పట్లేదు. కానీ ఎంత మంచి కుర్రాడండి వాడు, వాడి వల్ల నాకు చాలా సుఖాలు వచ్చేవి. నేను వాడికి పాఠం చెప్పేవాడిని, వాడు నాకు మంచి బట్టలు కొని పెట్టేవాడు. నేను వాడికి బాగా పాఠం చెప్పేవాడిని, వాడు నాకు పూతరేకులు పెట్టేవాడు. కాబట్టి ఇలా ఉండాలి మిత్రులు అంటే అనమాట. ఇదంతా ఎందుకు చెప్తున్నాను, ఈ నందుడు ధర్మాత్ముడు, కొడుకుకి ధర్మగుప్తుడు అని పేరు పెట్టాట. కానీ వాడు అధర్మగుప్తుడు అయ్యాడు. నందో నామ మహారాజ సోమవంశ సముద్భవ ధర్మేణ పాలయామాస సాగరాంతాం ధరాం ఇమాం. సప్త సముద్రములతో కూడిన భూమండలమును ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించాడు ఈ నందమహారాజు, చంద్రవంశ సంజాతుడు. ఆయనకు ఒక్కడే కొడుకు, వాడికి ధర్మగుప్తుడు అని పేరు పెట్టాడు. ఈ నందుడు కొడుకును ఒక రోజున పిలిచి, ఒరే పుత్ర, ఇక నాకు ఈ సంసారం మీద విరక్తి కలిగింది, రాజ్యం అంతా నీకు ఇచ్చేస్తున్నాను, నీ సంగతి నాకు తెలుసు, నీకు అధర్మం అంటే ఇష్టం, వేటంటే ఇష్టం, జూదం అంటే ఇష్టం, ఇది వరకు నువ్వు ఈ వ్యసనములతో ఎలా ఏడ్చినా నేను పట్టించుకోను, ఇప్పుడు మాత్రం రాజువు అవుతున్నావు కాబట్టి ధర్మంగా ఉండు, వ్యసనములు తగ్గించుకో, ప్రజల్ని కన్నబిడ్డల్లా చూసుకో, నాకు వైరాగ్యం కలిగింది, అరణ్యానికి పోయి తపస్సు చేసుకుందాం అనుకుంటున్నాను అనగానే అలాగే నాన్నగారు అన్నట్ట. ఒక శుభముహూర్తంలో వీడిని రాజుని చేసి నందమహారాజు కొంతమంది జ్ఞానులతో ధర్మాత్ములతో అరణ్యానికి వెళ్ళిపోయాడు. పూర్వం మహారాజులు పరిపాలించినంతకాలం పరిపాలించి తర్వాత అరణ్యానికి వెళ్ళి తపస్సు చేసుకునేవారు. ఇప్పుడు అడవికి వెళ్ళి తపస్సు చేసుకునే అవకాశం ఎక్కడుంది? దెర్ ఇస్ నో ఫారెస్ట్. ఒకవేళ ఫారెస్ట్కి వెళితే నీ బతుకు అరెస్ట్, ఎందుకంటే అడవికి వెళ్ళానంటే ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు చూసినా స్మగ్లర్లు అనుకుంటారు, అరెస్ట్ చేస్తారు. అందువల్ల కలియుగంలో అడవికి వెళ్ళి తపస్సు చేసుకునే అవకాశమే లేకుండా పోయింది, దిక్కుమాలి బతుకు అయిపోయింది కదండి మనది. అసలు మనకి ఎక్కడ స్వేచ్ఛ ఉందా, సుఖం ఉందా? మనం మన గుళ్ళల్లోకి వెళ్ళలేము, తీర్థాల్లో స్నానం చేయలేము, అన్ని చోట్ల రిస్ట్రిక్షన్లే. పోనీ వార్ధక్యం వచ్చాక అరణ్యంలో తపస్సు చేసుకుందామంటే అడవిలోకి వెళ్ళడానికి లేదు, ఇంకెందుకండి బతకడం అంటే. ఒక ఆయన అన్నాడు, ఎందుకు బతకడం అనకండి గురుగారు, మీ పురాణాలు వినడం కోసం బతుకుతాం అన్నాడు. ఈ పురాణములే సన్యాసం, ఇదే ఆలయం సమస్త అనుకోండి. మనకి కాసేపు ఈ ఆలయంలో ఈ ప్రాంతమే కాసేపు అడిగి ప్రతిరోజు ఇక్కడికి వచ్చి 2 గంటలు కూర్చుంటే అరణ్యంలో తపస్సు చేసుకున్న పుణ్యం వచ్చి తీరుతుంది, అందులో సందేహం లేదు. సరే, ఏమైతేనే ఆ మహాత్ముడు అరణ్యానికి వెళ్ళిపోయాడు. ఆయనతో పాటు కొంతమంది వెళ్ళిపోయారు. నిజం చెప్పమంటారా, ఆయన పరిపాలనలోట కదాచిన్నాభవన్ పేడ తస్మింశ్చోరాది సంభవా. ఆయన రాజ్య పరిపాలన చేసినంతకాలం ఆయన పరిపాలనలో ఒక్కనాడు కూడా దొంగలు లేరు, ఏ కష్టాలు లేవు, ఏ బాధలు లేవు. అటువంటి మహాత్ముడు ఆయన. కానీ ఇప్పుడు ధర్మగుప్తుడు రాజ్యానికి వచ్చాడు. వీడేం పెద్దగా పరిపాలన పట్టించుకోకుండా మంత్రులకి సామంతులకి వదిలేసేవాడు. తరచుగా ఒంటరిగా గుర్రం ఎక్కి అడవికి వేటకి పోయేవాడు. వీడు వేటకు పెచ్చ, జంతువులు కనపడితే కొట్టేయటమే, సింహాలు పులులు మొదలైన వాటిని కొట్టేవాడు. దాంతోపాటుగా ఈ జింకలు మొదలైన వాటిని వేటాడి తినేవాడు. ఒకనాడు మధ్యాహ్నం పూట ఇతడు ఒక గుర్రం ఎక్కి వేటకి బయలుదేరాడు. వీడు దురదృష్టం వల్ల ఎక్కడ అడవిలో జంతువులు ఏమీ దొరకలేదు, పిచ్చెక్కినట్టు జంతువుల కోసం తిరిగాడు. ఒక కేకారణ్యంలో ప్రవేశించాడు. అప్పటికి చీకటి పడిపోయింది. చీకటి పడే సమయానికి భయంకరమైన ఒక సింహం కనపడింది. వాడి మామూలు సింహం కాదు, మహాభయంకర సింహం. అసలు అటువంటి సింహాలు ఉంటాయని వీడు ఎప్పుడు చూడలేదు. ఆ సింహం వీడి మీదకి దూకింది. అదృష్టవశాత్తు వీడు గుర్రం నుంచి కింద పడిపోయాడు. సింహం గుర్రాన్ని చంపేసింది. వీడు వెంటబడింది. ఆయుధాలు లేని వీడు హడిలిపోయి దేవుడా జీవుడా అనుకుంటూ, అంత పూర్వం బాణాలు కత్తులు ఉంటే కాస్త కొస్త బాణంతో కొట్టి సింహాన్ని పడగొట్టేవాడు. ఇప్పుడు ఆయుధాలు కూడా కింద పడిపోవడం వల్ల పరుగు పరుగులో చెట్టు దగ్గరికి వచ్చాడు. అది మామూలు చెట్టు కాదట, పెద్ద విశాలమైన వటవృక్షం, మర్రి చెట్టు శాఖోపశాఖలతో ఉంది. అమ్మయ్యని ఆ మర్రి చెట్టు ఓడలు గుచ్చుకుని పైకెక్కేశాడు. సింహం వెంట వచ్చింది. అది వచ్చి కింద కూర్చుని అని ఎగరడం మొదలెట్టింది. చెట్టు ఎక్కడానికి ప్రయత్నించింది కానీ ఎక్కలేకపోయింది. వీడు పట్టుకోవడానికి ప్రయత్నించింది. వీడు ఆ ఓడలు గుచ్చుకుని పైకెక్కాడు. బతికేసాన్రా బాబు అనుకుని చెట్టు పైకి ఎక్కేసరికి ఆ చెట్టు పైన ఇలాగ తెల్లని పళ్ళతోటి ఒక ఎలుగు బంటి కనపడింది. కిందేమో సింహం, పైనేమో ఎలుగు బంటి. ఆరుహ్య వృక్షో వృక్షం తందదర్శ జగతీపతి, చెట్టు ఎక్కుతున్నవాడిని ఎలుగు బంటి చూసింది. దంతాలు పెట్టిలా అంది. వీడిది గుండెలు బేజారు ఎత్తిపోయాయి. ఏం కర్మ వచ్చి పడిందిరా బాబు, ఈ ఎలుగు బంటిని చూస్తే భయం వేస్తుంది. చాలా పెద్ద ఎలుగు బంటి, పైగా ఇంతంత గోళ్లతో బొచ్చుతో దంతాలతో ముట్టెతో కనపడుతోంది ఆ ఎలుగు బంటు. చీకటి పడుతున్నప్పుడు ఎలుగు బంటి కళ్ళు ఎర్రగా కనపడ్డాయట. కిందకి దిగితే సింహం చంపుతుంది, పైన ఉంటే ఎలుగు బంటి ఉంది. ఎలుగు బంటి పట్టిందంటే ఇక అంతేనండో, భల్లూక పొట్టి అంటారు. ఎలుగు బంటి ఇలా ఒక్క నొక్కు నొక్కిందంటే పచ్చడి పచ్చడి అయిపోతాయి. ఎంత గింజుకున్నా బయటికి రాలేము, అంత గట్టిగా పట్టేస్తుంది. ఓసారి ఒక ఆవిడ నాకు షేక్ హ్యాండ్ ఇచ్చింది. ఒక ఆవిడ, నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు, 5 రోజులు అసలు చేతులు కదిలితే ఒట్టు. అప్పుడు నాకు ఎలుగు బంటి పట్టి అంటే ఏమిటో తెలిసింది. ఆవిడ నాకు షేక్ హ్యాండ్ ఇస్తేనే షేక్ అయిపోయానే. ఆవిడ భర్త గారు ఎలా బతుకుతారు అనుకున్నాను. అదృష్టవశాత్తు భర్త గారు ఈవిడికంటే గొప్ప ఎలుగు బంటి అండి. కాబట్టి వాడిద్దరికి భగవంతుడు అలా జోడీగా ఏడ్చి కూర్చాడు. అప్పటి నుంచి షేక్ హ్యాండ్ ఎవరికి అలా నమస్కారం చేసిపోయేవాడు అనమాట. అందులో అసలు ఆడేంటి మగేంటి, ఎవరన్నా షేక్ హ్యాండ్ ఇస్తే తొందరపడి చెయ్యి ఇవ్వకూడదు. అందువల్ల ఎలుగు బంటి పట్టు చాలా భయంకరంగా ఉంటుందని తెలుసుకోవాలి. వీడికి భయం వేస్తూ ఉంటే ఆ ఎలుగు బంటి మానవ భాషలో మాట్లాడిందట. ఉవాచ భూపతిని దృష్ట వృక్షోయం వనగోచర, అడవిలో కనపడుతున్న ఆయన్ని చూసి జాలిపడి ఆ ఎలుగుబంటిలా అంది. మహారాజా నన్ను చూసి ఏం భయపడకు, డోంట్ వర్రీ అందిట. ఓసి నీకు మానవ భాష కూడా వచ్చా అనుకున్నాడు. భయపడకుండా ఎలా ఉంటాను, ఎలుగుబంటివు నువ్వు, గోళ్లతో చీల్చి చెండాడేస్తావని భయపడుతాను. ఏదో సింహం నుంచి నన్ను నేను రక్షించుకోవడానికి కష్టపడి ఓడలు పట్టుకుని ఈ చెట్టు పైకి ఎగవాకాను, ఇక్కడ నువ్వు కనపడ్డావు, నువ్వు నన్ను ఏమి చేయమనగా నీకేం భయం అక్కర్లేదు. నేను మహాబలం కలిగిన ఎలుగుబంటిని, కానీ దయ కలిగిన ఎలుగుబంటిని. ఈ సింహానికి నన్ను చూస్తే కూడా ఇష్టమే, ఎందుకంటే ఎలుగుబంటిని చీల్చి తినేస్తుంది సింహం కూడా. సింహం అంటే నాకు భయమే, నీకు భయమే. నువ్వు సింహానికి భయపడి చెట్టు ఎక్కావు, నేను ఈ క్రూర మృగాలకి భయపడి చెట్టు ఎక్కాను. మన ఇద్దరం మిత్రులం. నేను బాగా అలిసిపోయి ఇక్కడ కష్టపడి వచ్చి చెట్టు ఎక్కాను, నువ్వు అలిసిపోయి వచ్చావు. ఓ పని చెయ్యి, ఒక 2 జాములు నువ్వు ఈ కొమ్మ మీద పడుకుని నిద్రపో, నేను నీ కాపలా కాస్తాను, నువ్వు పడిపోకుండా పట్టుకుంటాను. ఎందుకంటే కొమ్మ మీద పడుకున్నవాడు కింద పడిపోతాడు కదా, అందుకని నా ఒళ్ళో తలపెట్టుకుని పడుకో, నువ్వు నిద్రపో. 2 జాములు అయ్యాక లేపుతాను నిన్ను, నేను పడుకుంటాను, నీ ఒళ్ళో తలపెట్టుకుని నన్ను కాపలా కాస్తూ కింద పడిపోకుండా చూసుకో. తెల్లారాక ఈ సింహం విసుగెత్తి వెళ్ళిపోతుంది. అప్పుడు మన దారిని మనం వెళ్ళిపోదాం. నేను ధర్మం కలిగిన ఎలుగు బంటిని అనగా అమ్మాయి బతికి అన్నారు బాబు, ఎలా అయినా దాని మాట వినక తప్పదు, వినకపోతే అది తలుచుకుంటే 2 నిమిషాలు ఎలాగో చంపగలదు, ఇప్పుడు రక్షిస్తాను ఉంటుంది కదా అని అనుకుని దాన్ని దగ్గరికి రమ్మన్నాడు. ఆ విశాలమైన కొమ్మ మీద ఎలుగుబంటి కూర్చుంది. ఎలుగుబంటి ఒళ్ళో తలపెట్టుకుని అలిసిపోయినని గాఢంగా నిద్రపోయాడు. 2 జాములు నిద్రపోయాడు. ఈయన నిద్రపోతున్న సమయంలో కింద నుంచి సింహం ఎలుగుబంటితో ఏమంది, ఓ ఎలుగుబంటి ఈ మానవుల్ని నమ్మకూడదు, వాళ్ళు దొంగపీనులు, సమయం వస్తేనేమో కాళ్ళు పట్టుకుంటారు, వాళ్ళకి సమయం వస్తే పేక పట్టుకుంటారు, ఎందుకు వచ్చింది ఇది, నా మాట విను, వాడిని ఒక్క తోపు కిందకు దోసేయి, నేను వాడిని తిని నా దారి నేను వెళ్ళిపోతాను, నీకు సుఖం నాకు సుఖం. నేను ముందే చెబుతున్నాను, మానవులలో కృతజ్ఞత తక్కువ కృతజ్ఞత ఎక్కువ ఉంటుంది. భవాన్ దర్శం ధర్మం నజానీతే, నీకు ధర్మం తెలియదు, ఈ మనుషుల్ని నమ్మకూడదు కాబట్టి వాడిని కిందకు దోసి, నాకు నీ మీద పగలేదు, ఎలుగుబంటి మాంసం నాకు ఇష్టం కూడా ఉండదు, మానవ మాంసం అంటే ఇష్టం, ఈ మానవుడు రాజు, బాణాలు కత్తులు పుచ్చుకుని రోజు వేటకొచ్చి ఎన్నో జీవుల్ని వేటాడాడు ఈ దుర్మార్గుడు, నా మాట విని వాడిని కిందకు తోసేయండి. అప్పుడు ఆ ఎలుగుబంటి ఏమందో తెలుసా, ఓ సింహరాజా, నేను ధర్మం ఎరిగిన దాన్ని, ధర్మాత్ములు తమని నమ్మి శరణు కోరిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ చంపరు, పాప వీడు అలిసిపోయి నన్ను నమ్మి నా తొడ మీద తలపెట్టుకుని గాఢంగా నిద్రపోతున్నాడు, నేను పొరపాటు కూడా వీడికి ఎందుకు తొయ్యను. విశ్వాసఘాతినాం లోకే మహాకష్టం భవత్యహో నహి మిత్రద్రుహాం పాపం నశ్యేత్యజ్ఞాయుతైరపి బ్రహ్మహత్యాది పాపానాం కథంచిన్ నిష్కృతిర్భవేత్. ఈ ప్రపంచంలో నమ్మిన వాడికి ద్రోహం చేయడం కంటే గొప్ప పాపం మరొకటి లేదు. 1000 యజ్ఞములు చేసినా విశ్వాసఘాతకుడికి ఆ పాపం పోదట. ఒక ఆయన మనల్ని నమ్మాడండి, ఆ నమ్మిన వాడికి ద్రోహం చేయకూడదు, దానికి విశ్వాసఘాతకము అని పేరు. 1000 రూపాయలు మీ చేతిలో పెట్టి రేపు ఇయ్యి అని ఒకడు మిమ్మల్ని నమ్మి మీ దగ్గర పెడితే మర్నాడు వాడు వచ్చాక నువ్వెక్కడిచ్చావు 1000 నోరు మొయ్యి అని 1000 లాక్కుంటే ఆ పాపానికి ప్రాయశ్చిత్తం లేదు, మహాపాపం అది. వచ్చే జన్మలో కుష్ఠరోగం అయిపోతాడు వాడు. కుష్ఠరోగాల్లో కూడా భయంకరమైన కుష్ఠరోగాలు ఉంటాయి కొన్ని, వాటి వల్ల వేళ్ళు పోతాయి, ముక్కులు తప్పుడైపోతాయి, కాళ్ళు చేతులు రసికారిపోతాయి, అటువంటి రోగాలు కలుగుతాయి. మిత్రద్రోహి బ్రహ్మహత్యా పాపం, ఈ పాపాలకి నిష్కృతి లేదు. 10000 యజ్ఞములు చేసిన ఈ పాపానికి నిష్కృతి ఉండదు. మేరు పర్వతం కంటే బరువైంది ఏమిటో తెలుసా, మిత్రద్రోహ పాపం. మిత్రద్రోహం చేయటం వల్ల వచ్చే పాపం మేరు పర్వతం కంటే బరువైంది. అంటే పర్వతానైనా ఎత్తచ్చు కానీ ఈ పాపాన్ని మొయ్యలేవురా అని చెప్పడం అన్నమాట. విశ్వాసఘాతకత్వం అంత ప్రమాదమైనది. ఒకప్పుడు భూదేవి ఏమన్నదో తెలిసిన, నేను హిమాలయ పర్వతాన్ని మోస్తాను, పర్వతాలని సముద్రాలని మోస్తాను, కోటాను కోట్ల మనుష్యుల్ని మోస్తాను, కానీ మిత్రులకు ద్రోహం చేసిన పాపాత్ముడిని మొయ్యలేను అన్నది, కాబట్టి నేను వదలను అనగా ఇంకా సింహం ఏం అనలేకపోయిందట. ఎన్ని చెప్పినా ఎలుగుబంటి వినడం లేదు. నీ కర్మ అనుకుంది సింహం. క్రమంగా 2 జాములు గడిచాయి. 2 జాముల తర్వాత ఎలుగుబంటి రాజును లేపింది. మహారాజా గాఢంగా నిద్రపోయి అలసట తీరిందంటే తీరిందన్నాడు. అయితే ఇప్పుడు నువ్వు నీ తొడని నాకు తలగడగాయి, నీ తొడ మీద తలబెట్టుకుని నేను నిద్రపోతానందిట. అప్పుడు రాజుగారు ఇలా బాసిన మఠం వేసుకుని కొమ్మ మీద కూర్చున్నాడు. ధర్మగుప్తుడి తొడ మీద ఎలుగుబంటి తలబెట్టుకుని గుర్ర నిద్రపోయింది. ఎలుగుబంటి గురక బలే ఉంటుందండి, కొంతమంది పురాణ మధ్యలో అప్పుడప్పుడు అలా గురక పెడుతూ ఉంటారు, అలాంటి గురక పెట్టింది అది. అది నిద్రపోతూ ఉండగా ఇప్పుడు సింహం కిందే కాసు కూర్చున్నది, అదేం వెళ్ళటంలా, పట్టుకోదాం విక్రమార్కుడు కూర్చుంది సింహం. అందుకని సింహం గాఢంగా ఎలుగుబంటి నిద్రపోయాక ఇప్పుడు మహారాజు గారికి తిరిగి ధర్మగుప్త మహారాజా అంది. ఓసి సింహం, నీకు లాంగ్వేజ్ వచ్చన్నమాట, మానవుల యొక్క భాష అనగా వచ్చు, మీ ఇద్దరు మాట్లాడుకుంటున్న మాటలన్నీ నేను స్పష్టముగా విన్నాను. నీవు అమాయకుడివి గనక ఈ ఎలుగుబంటు నమ్మి నీ తొడ మీద దాన్ని తల పెట్టుకుని అది నిద్రపోతుంటూ చూస్తున్నావు. ఈ ఎలుగుబంటి దొంగపీనుగా నేను కింద ఉండడం వల్లే నిన్ను రక్షిస్తోంది, నేను నా దారిని వెళ్ళిపోగానే కొంతసేపటికి అది లేస్తుంది, అప్పుడు కిందకు చూస్తుంది, నేను లేను కదా, అప్పుడు నిన్ను చీల్చి పుచ్చకాయని పగలగొట్టినట్టుగా నీ తల పగలగొట్టి పనసపండు చీల్చినట్టుగా చీల్చి నిన్ను తినేస్తుంది. నీకు తెలియదు క్రూర మృగాల్ని నమ్మకూడదు, మేము క్రూర మృగాలం, మమ్మల్ని నమ్మకూడదు. ఈ దిక్కుమాలిన ఎలుగుబంటిని ఓ తోపు కిందకు దోసి అది కింద పడిపోతుంది, నేను దాన్ని తినేసిపోతాను దారి నేను అనగానే, అవును సుమా ఎలుగుబంటి నిద్ర లేచాక నన్ను పట్టుకుంటే నేనేం చేయగలుగుతాను అని వాడు కింద ఒక్క తోపు తోసేశాడు. చూసారా మనిషికి జంతువుకి ఎంత తేడాయో. ఆ ఎలుగుబంటి కింద పడిపోతున్నప్పుడు మెలుకు వచ్చి టక్కన కొమ్మలు పట్టుకుని మళ్ళీ పైకి ఎక్కేసింది. ఎలుగుబంటి వేళ్లాడితే ఎక్కేయగలదు కనుక అది పైకెక్కి దుర్మార్గుడు కూడా. నీలాంటి నీచుడిని ఇంతవరకు నేను ఎక్కడా చూడలేదు. ఒరే నేను నిన్ను ఎంత నమ్మానరా, నువ్వు మానవుడివి నేను నమ్మకూడదని సింహం చెబితే కూడా వినకుండా మిత్రద్రోహం చేయకూడదని చెప్పాను అని వెంటనే ఏమంది, ముందు సింహం కేసు తిరిగింది. సింహమా నువ్వెవరో నాకు తెలుసు, పూర్వం నువ్వు కుబేరుడి దగ్గర పనిచేసేటటువంటి ఒక సేవకుడివి, నువ్వు కుబేరుడికి చెలికాడివి. హిమాలయ పర్వతం దగ్గరికి వెళ్ళావు ఒకసారి నువ్వు నీ భార్యతో కలిసి. అక్కడ గౌతమ మహర్షి ఆ సమయంలో తపస్సు చేస్తున్నాడు. గౌతమో ప్యుటజా దైవ సమిదాహరణాయ వై. ఒకప్పుడు గౌతమ మహర్షి హిమాలయ పర్వతాల్లో తపస్సు చేసుకుంటున్నాడు. తపస్సు చేసుకుని కొండ గుహలో నుంచి బయటకు వచ్చాడు. ఆ పూట యజ్ఞం చేయడానికి ఆయనకి చితుకులు కావలసి వచ్చాయి. యజ్ఞం చేయాలంటే రావి, మేడి, జువ్వి మొదలైన చిన్న చిన్న పుల్లలు కావాలి. ఆ పుల్లల్ని సమిధలు అంటారు. ఆ సమిధల కోసం గౌతముడు కొండ గుహలోంచి బయటకు వచ్చాడు. ఆ సమయంలో వీడు ఈ సింహం కుబేరుడి యొక్క చెరికాడట. వాడు తన భార్యతో అక్కడికి వచ్చి ఈ హిమాలయ పర్వతం చల్లగా ఉంది ఇక్కడ రాసక్రీడలు ఆడదాం అని తన భార్యతో వివస్త్రుడై క్రీడించడం మొదలెట్టాడు. అప్పటికి భార్య చెప్పింది ఇది గౌతముని ఆశ్రమం, ఇక్కడ ఇలాంటి పిచ్చి పనులు చేయకూడదంటే ఆ గౌతముడే వాడు మోహమావ, ఈ ఋషులకేం తెలుసు ఈ స్త్రీలోలత్వం అని ఆవిడ మాట వినకుండా అక్కడ ఇష్టం వచ్చినట్టు తిరిగాడు. సరిగ్గా గౌతముడు అక్కడికి వచ్చాడు. ఆయన ఒళ్ళు మండిపోయింది. నీ భార్య చెప్పిన వినిపించుకోకుండా నా ఆశ్రమ ప్రాంగణంలో కామక్రీడాకలాపాలు దొరుకుతావా నీచుడా, అత సింహత మధ్యైవ భవితాన సంశయ, నువ్వు సింహం అయిపో నా వాక్కుకి తిరుగులేదని చెప్పించాడు. గౌతమ శాపం వల్ల నువ్వు సింహం అయిపోయావు. నీ పేరు భద్రుడు, పూర్వజన్మలో కుబేరుడి చెలికాడి. అప్పుడు కుబేరుడు వచ్చి మా సేవకుడు చేసిన పొరపాటుని క్షమించండి, వాడికి శాప విముక్తి ప్రసాదించండి అన్నాడు. అప్పుడు గౌతముడు జాలిపడి ఒక ఎలుగుబంటితో ఇతడు సంభాషణ చేస్తాడు. ఆ ఎలుగుబంటి యొక్క సంభాషణ వల్ల ఇతనికి శాప విముక్తి అవుతుంది అన్నాడు. ఆ ఎలుగుబంటినే నేను, నేను నిజానికి ఎలుగుబంటిని కాదు, నా పేరు ధ్యానకాష్ఠుడు, నేను ఒక ఋషిని వశిష్ఠుని శిష్యుణ్ణి, భృగువంశంలో పుట్టినవాడిని, శ్రీవత్స గోత్రం వాడిని, సామాన్యుడు అనుకుంటావేమో నన్ను, నా పేరు ధ్యానకాష్ఠుడు, భృగువు మా అందరికీ ముత్తాత, వశిష్ఠుడికి సేవ చేసి అనేక శక్తులు పొందినవాడిని, అరణ్యంలో ఒక్కొక్క రూపం ధరించి తిరుగుతూ ఉంటాను. నన్ను ఎవరు అన్నారు, నందవంశంలో ఒక నీచుడు పుట్టాడు వాడిని పరీక్షించు అన్నారు. ఈ ధర్మగుప్తుడు నిజంగా నందవంశంలో పుట్టినటువంటి చంద్రవంశంలో పుట్టిన నీచుడు ఉనో కాదో పరీక్షిద్దామని ఎలుగుబంటి రూపంతో వచ్చి చెట్టెక్కి కూర్చున్నా. ఇంతలో ఈ ధర్మగుప్తుడు పైకి వచ్చాడు. సరే ఎలుగుబంటి రూపంలో వాడిని పరీక్షించి వాడిని కొంతసేపు నిద్రపోనిచ్చాను. ఈ దుర్మార్గుడు ఎవరో చెప్పినట్టుగానే కృతజ్ఞుడు అని అర్థమైపోయింది. ఒరి నీచుడా, నేను నిన్ను పరీక్షించడానికి వచ్చిన ధ్యానకాష్ఠుడనే మహర్షిని, పశువుకి ఒక క్రూర మృగానికి ఉన్న నీతి కూడా నీకు లేదురా, ఎలుగుబంటిగా ఉన్న నేను ఈ సింహం కిందకు తొయ్యమంటే తోసానా, తొయ్యలేదు, నేను రక్షించాను. కానీ నువ్వు సింహం తొయ్యమనగానే తోసేసావు, నువ్వు పశువు కంటే నీచుడివి. ఏ పాపానికైనా ప్రాయశ్చిత్తం ఉన్నది కానీ కృతజ్ఞుడికి నిష్కృతి లేదు. నీచుడా నువ్వు మతిభ్రష్టుడివై పిచ్చాడివై తిరుగు. చాలామంది పిచ్చాడు తిరుగుతారు, హేహేహే అని గోక్కుంటూ తిరిగే పిచ్చాళ్ళంతా కృతజ్ఞులు టండోయి. చేసిన మేలు మరిచిపోయి ఇతరులకు అపకారం చేసే కృతజ్ఞులు రాబోయే జన్మల్లో పిచ్చాళ్ళే పడతారట. అందువల్ల పిచ్చితనం వచ్చింది అంటే గ్యారంటీగా వాడు కృతజ్ఞుడు అయి ఉంటాడు. నువ్వు పిచ్చాడివై తిరుగు అని వాడిని శపించేసి ఆ తర్వాత ఇప్పుడు సింహం కేసు తిరిగి నీకు శాప విముక్తి అయిపోయినట్టే, ఎందుకని నాతో నువ్వు సంభాషించిన వెంటనే నీకు శాప విముక్తి అని పూర్వం గౌతముడు అన్నాడు అని అనగానే వెంటనే సింహం కాస్త యక్షుడిగా కుబేరుడి చెలికాడు అయిన వీరభద్రుడిగా భద్రుడిగా మారిపోయాడు. మారిపోయి రెండు చేతులు జోడించి మునీశ్వరుడైన ఆ ధ్యానకాష్ఠుడికి దండం పెట్టి, మహాత్మా ఆనాడు గౌతముడు అన్నమాట నిజమే, ధ్యానకాష్ఠుడనే ఒక భార్గవ వంశ వ్యక్తితో ఎలుగుబంటి రూపంలో ఉన్నవాడితో సంభాషిస్తావు, తక్షణం నీకు శాపవిముక్తి అన్నాడు, నీ దయవల్ల నాకు విముక్తి అయింది అని నమస్కరించి తన దారిన తాను యక్షలోకానికి వెళ్ళిపోయాడు.